शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. అష్టాదశ పురాణాల్లో భాగంగా లింగపురాణ ప్రవచనంలోకి అడుగుపెట్టాం. అప్పుడే మనం ఇది 16వ పురాణం, 15వ ఈ 15వ పురాణం. ఈ నాగరలిపిలో అంటే సంస్కృత లిపిలో ఉన్న ఈ పుస్తకం మీరు అందరూ కూడా మీ దగ్గరికి పంపిస్తున్నాను. కళ్ళకు అద్దుకుని శిరస్సు మీద పెట్టుకుని మళ్ళీ ఆఖరిన పుస్తకం నాకు పెట్టేయండి. ఇక్కడ పుస్తకం మాత్రమే శిరస్సును పెట్టుకోండి, కూర్చుని పెట్టుకోవచ్చు. మన పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల ఈ 18 పురాణాల ప్రాజెక్టు ఆరంభం అవ్వడం, అంబికవారి పరమ పవిత్ర సంకల్ప ప్రభావంతో ఏర్పాటైన ఈ కార్యక్రమం హాయిగా సాగుతున్నది. చిన్న పురాణాలు, ఇప్పుడు జరగబోయే లింగ పురాణం కానీ తర్వాత వచ్చే వామన పురాణం కానీ ఇవన్నీ కొంచెం చిన్న పురాణాలు. ఆఖరిగా అందుకే పెద్ద పురాణం గరుడ పురాణం, స్కాంద పురాణం అదొకటి చాలా పెద్దది. అది కూడా పూర్తయితే అమ్మ అనుగ్రహంతో అంటే హాయిగా పూర్తవడం అంటే ఏదో బలవంతంగా తొందరగా పూర్తి చేయడం కదా, అక్కడ శుభ్రంగా హాయిగా సమస్త కథలతో పూర్తవ్వాలి. ఏదో బట్టి బట్టి రెండేళ్ళు నాలుగు అని చకచక పిల్లలు అప్పచెప్పి స్కూల్లోంచి పారిపోయినట్టు కాదుగా పురాణం అంటే. అందువల్ల పూర్తవ్వడం అంటే ఏ విఘ్నమూ లేకుండా అమ్మ అనుగ్రహంతో సుఖంగా సాగాలి అని అంతరార్థం అన్నమాట. ఒకప్పుడు సుందరకాండ అంతా అయిపోయింది అమ్మాయ వదిలిపోయింది సుందరకాండ అన్నాడు ఒక ఆయన పారాయణ చేసి 4 గంటల్లో. అంటే సుందరకాండ అయిపోవడం వదిలిపోవడం ఆయన ఉదృష్టి అనమాట. అలా వదిలిపోవడం కోసం చదవడం లలితా సహస్రనం పారాయణ చేయమని కానీ అమ్మాయ అయిపోయిందండి వదిలిపోయిందంటే ఆనందంతో భక్తితో చేసుకునే పారాయణ తప్ప ఏదో అప్పు తీరిపోయినట్టుగా ముప్పు తీరిపోయినట్టుగా బాధపడుతూ పూర్తి చేయడం కాదనమాట ఎప్పుడైనా సరే. అలాగే పురాణములు కూడా పూర్తవుతున్నాయంటే అక్కడ సంతోషంగా హాయిగా దైవానుగ్రహంతో శుభ్రంగా విని పూర్తి చేస్తున్నామని పొంగిపోవాలి తప్ప ఏదోరా బాబు దేవుడు దయవల్ల అనవసరంగా సంకల్పించాం చేస్తున్నాం ముగిద్దాం అనే దృష్టితో మాత్రం ముగించకూడదు. అలా నేను అనుకోను మీరు అనుకోరు సరే అంబికవారు అసలే అనుకోరు. అందుకని చెబుతున్నది పరమేశ్వర సంకల్పం ఇది. ఆ సంకల్ప బలంతో సుఖంగా పూర్తి చేసుకుందాం. ఒకనొకప్పుడు సనత్కుమారుడు భూమండలానికి దివ్య విమానం మీద ప్రయాణమై వస్తున్నాడు. దారిలో వేదవ్యాసుడు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేస్తూ ఉండగా ఆ సప్త ద్యోతకమైన కాంతి, గొప్ప నక్షత్ర కాంతి వ్యాసుడికి కనపడింది. సనత్కుమారుడు దివ్య విమానంలో వెడుతూ ఉంటే సప్తఋషి మండలం దిగొచ్చినంత కాంతి వచ్చిందనమాట. అది అందులో ఉన్న గొప్పతనం. మహాతేజస్సు కలిగిన వాళ్ళు ఋషులంటే, అందులో బ్రహ్మమానస పుత్రులు సనక సనందనాదులంటే, వాళ్ళు ఎక్కడున్నా సరే సూర్యమండలం వంటి కాంతి ఉంటుంది. అందువల్లే వేదవ్యాసుడు సనత్కుమారుణ్ణి చూడగానే ధ్యానం నుంచి లేచి సంభ్రమంతో భక్తితో నమస్కరించాడు, అర్ఘ్యమిచ్చాడు, పాద్యమిచ్చాడు, ఆసనమిచ్చాడు. వినయంతో ఆయనకి నమస్కారం చెయ్యగానే సనత్కుమారుడు సంతోషించి, నాయనా నిన్ను చూడగానే నీకు ఒక ఉపదేశం చెయ్యాలనిపించింది, గొప్ప పురాణవేత్తవి గనక ఆ ఉపదేశాన్ని భక్తి శ్రద్ధలతో విను, వింటే చాలు నీ జన్మ ధన్యమవుతుంది అనగానే సంతోషంగా వింటాను అన్నాడే. సత్యం వస్తు మునే దధ్యాహ సాక్షాత్కరణగోచరః. ఓ మహర్షి, సత్యమైన వస్తువుని ఎప్పుడూ మనస్సులో పెట్టుకుని ధ్యానం చేయాలట. మానవుడు ధ్యానం చేస్తేనే ఎప్పటికైనా గొప్పవాడవుతాడు అంతే కదా, అందరికీ తెలుసున్నది. ధ్యానం ఏ వస్తువుని గురించి చెయ్యాలి? ధ్యానం చేయడానికి ఏదో ఒక వస్తువు ఉండాలి కదా, ఆ వస్తువుని గురించి ధ్యానం చెయ్యాలి. అయితే ఆ వస్తువు ఎటువంటి వస్తువు అయి ఉండాలి అంటే సత్యమైన వస్తువు అయి ఉండాలి. ఈ లోకంలో సత్యం శివం సుందరమైన వస్తువు ఎవరు అంటే అదే పరమేశ్వరుడు పరమాత్మ. ఆయన తప్ప మరేది ఈ లోకంలో సత్య వస్తువు లేదు. కాబట్టి సత్య వస్తువుని ధ్యానించడం అంటే
స శివోథ సహాయోత్ర తపశ్చరసి కిం కృతే, నువ్వు ఎవరి కోసం దేనికోసం తపస్సు చేస్తున్నావో ఆ వ్యక్తి పరమేశ్వరుడే, శివుడే. సత్యము అనగా శివుడు, శివం మంగళస్వరూపం అనగా శివుడు, అందమైన పదార్థం అనగా శివుడు, అదే సత్యం శివం సుందరం. ఆ సత్య వస్తువు సాక్షాత్తు పరమేశ్వరుడే. నువ్విక్కడ దేనికోసం తపస్సు చేస్తున్నావు? ఇదిగో ఈ శివం పొందడానికి, ఈ సత్య వస్తువుని పొందడానికి. ఆ సత్య వస్తువు ఈశ్వరుడని నీకు చెబుతున్నాను గనుక ఆ ఈశ్వరుణ్ణి ఓం నమ శివాయ అంటూ భక్తి శ్రద్ధలతో ధ్యానం చెయ్యి అని సమత్కుమారుడు పలకగా వేదవ్యాసముని సంతోషపడి ఇంకా ఇలా అన్నాడు, నేను వేద సంబంధమైన జీవితం గడుపుతున్నాను. వేదములు ఏం చెబుతున్నాయి? ధర్మ, అర్థ, కామ, మోక్షములనే నాలుగు పురుషాలను పొందాలి అంటున్నాయి. వీటినే పురుషార్థములు అంటారు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థాలు అంటున్నాంగా మనం రోజు. నాలుగు విధములైన పురుషార్థములు అవేమిటి? ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఇదే వేదం చెబుతున్నది. ఈ నాలుగు ఒకదాని తర్వాత క్రమంలో పొందాలి. ముందు ధర్మం ఆచరించు, ధర్మం ద్వారా అర్థం పొందు, అర్థం ద్వారా కామం, కామం ద్వారా మోక్షం. వీటిని నేను మీలాంటి మహానుభావుల సుకృతం వల్ల, మీ అనుగ్రహం వల్ల, మీ అందరి దయ వల్ల ఇదివరకు గ్రహించి లోకంలో సంస్థాపన చేశాను, వేదధర్మాన్ని స్థాపించాను. అందుకే నన్ను సర్వత్రా గురువు అంటున్నారు. చెప్పాడు వ్యాసుడు స్వయంగా, బహుధా స్థాపితే లోకే, బహుధా స్థాపిత లోకే మయా తత్కృపయా తథా ఏవం భూతస్య మేప్యేవం గురుభూతస్య సర్వతః. నేను అన్ని లోకాలలోనూ ధర్మార్థకామ మోక్షములు శాస్త్ర ప్రకారం పొందడానికి కావలసిన విశేషాలు చెప్పా, ఈ చతుర్విధ ఫలపురుషాలు స్థాపించాను. ఇవి స్థాపించిన వాడిని గురువు అంటారు, మామూలు గురువు కాదు, జగద్గురువు అంటారు. అందుకే మీరు చూడండి, వ్యాసుడు ఇవాళ కూడా మనకి గురువే. వ్యాసుడు ఎప్పుడు పుట్టాడు? ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు పుట్టాడు. ఆ పూర్ణిమని మనం ఏమని జరుపుకుంటున్నాం? గురు పూర్ణిమ అంటున్నాం. ఏ గురు పూర్ణిమని ఇంకోటి పూర్ణిమని జరుపుకోమే. తక్కిన వాళ్ళని బుద్ధ పూర్ణిమ అంటున్నాడు, లేకపోతే ఇంకేదో పూర్ణిమ అంటున్నాడే తప్ప, మాఘ పూర్ణిమ అంటాడు తప్ప, గురు పూర్ణిమ అనేది కేవలం మహానుభావుడైన వేదవ్యాసుడు పుట్టిన తిథిని మాత్రమే జరుపుకుంటున్నామంటే వ్యాసుడు మాత్రమే జగద్గురువు అని మనం అంగీకరించాం. శ్రీకృష్ణుడు భగవంతుడు, ఆయన ఎలాగో జగద్గురువు. మానవ లోకంలో ఉన్నటువంటి ఒక ఋషి జగద్గురువుగా పిలువబడ్డం వ్యాసుడితో ఆరంభమయ్యింది. ఎందుకు వ్యాసుడిని జగద్గురువు అంటున్నాం? సర్వత్రా ఆయనే గురువు అని అంగీకరిస్తున్నామంటే ధర్మార్థ కామ మోక్షములనే నాలుగింటిని, వేదధర్మాన్ని చాలా సులభంగా తాను ఆచరించి లోకంలో సంస్థాపన చెయ్యడం వల్ల. ధర్మం ఆచరించడం అంటే వేదములలో నాయన మీరు ఇలా చెయ్యండి, ఇలా చేస్తే శుభం, మీరు ఇదిగో ఈ పూట ఉపవాసం చెయ్యండి, ఈ పూట బాగా తినండి, ఈ పూట పూజ చెయ్యండి, ఈ పూట పూజ మానండి అని మనకి చెప్పింది. గ్రహణం వచ్చింది, ఆ పూట గుళ్ళు తీయొద్దంది. అప్పుడు ఎందుకు గుడి తీయకూడదంటే అది వేదానికి వ్యతిరేకం, అప్పుడు అది ధర్మం కాదు. ఇదిగో ఫలానా శుక్రవారం నాడు కుంకుమ పూజ చెయ్యండి అంది, అది ధర్మం, చేస్తే లాభం. రేపు ఆదివారం నాడు గురువు గారిని ఏమో ఆ వేదం ఏం చెప్పింది, పసుపు నీళ్లతోటి అమ్మవారికి అభిషేకం చేయండి అంది, మర్చిపోయాను చెప్పడం ఆఖరి నడావుళ్ళు మర్చిపోతా. రేపు ఆదివారం నాడు 9 గంటలకల్లా మన ప్రణవపీఠానికి వచ్చేయండి, సహస్ర ఘటాభిషేకం ఆ ముగ్గురు అమ్మవార్లకి దొరుకుతుంది. మీరు కూడా చక్కగా ఒక్కొక్క చెంబు అందించారంటే మీ చేత్తో నీళ్లు పోసినట్టే. అంచేత మీ చెంబులు తెచ్చుకుని చక్కగా పంచి కట్టుకొస్తే సొంతంగా పోసేందుకు అవకాశం, అంటే గుమ్మం దాకా రానివ్వగలుగుతాం, లోపలికి ఎలాగో కుదరదు కానీ. కాబట్టి ఏ రకంగా చూసినా ఇవన్నీ వేదధర్మములు, వేదములు సహస్ర ఘటాభిషేకాలు ఇవన్నీ గురించి బాగా నొక్కి వక్కాణిస్తున్నాయి. ఇవన్నీ చెప్పాం, అది ధర్మం. ఆ తర్వాత ధర్మం ద్వారా అర్థం ఎలా సంపాదించాలి? ధర్మం సరిగ్గా ఉంటే అర్థం దానంతటదే వస్తుంది. అసలు నీ దగ్గర ధర్మమే లేకపోతే ఇంక అర్థం ఎక్కడ ఏడుస్తుంది? అర్థం వస్తే మాత్రం నిలబడుతుందా? ధర్మం లేకుండా సంపాదించాడు అనుకుందాం, అలాంటి వాడి డబ్బు ఎలా నిలబడదో. విజయవాడలో ఒక వ్యక్తి చచ్చిపోయిన వ్యక్తిని అడిగితే చెబుతారు, కన్న కూతుర్ని తీసిపోయి బాయిలర్లో వేసి కాల్చేస్తే అంత డబ్బు ఉండి కాపాడిందా పాపం, గొల్లును గోలబెట్టి గుండెకి చచ్చిపోయాడు, డబ్బు ఏం కాపాడింది? మీరు చూడండి, ధర్మం ఉంటేనే అర్థం నిలబడుతుంది. ధర్మం లేకపోతే అర్థం మనకి మరణం తెచ్చిపెడుతుంది. ఎందుకు అపవిత్రమైన సొమ్ములు ఎప్పుడు మనకు సుఖంగా ఉండవు కనుక. కాబట్టి ముందు ధర్మం, ధర్మం ద్వారా అర్థం, అర్థము ద్వారా కామం, మన కోరికలు తీర్చుకోగలుగుతాం, అప్పుడు మాత్రమే మోక్షానికి అర్హత. ఇవన్నీ నేను లోకానికి చెప్పాను, గురువుని అనిపించుకున్నాను, అయినా నాకెందుకో మోక్ష సాధనానికి అవసరమైన జ్ఞానం రావడంలా అన్నాడు ఆయన. నాకు మోక్షం పొందాలని కోరిక, మోక్షం పొందడానికి జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం నాకు ఎందుకు రావడంలా. ఇప్పుడు అందుకే మోక్షం కోసమే తపస్సు చేస్తున్నా, మోక్షం పొందడానికి అవసరమైన జ్ఞానము కోసము తపస్సు చేస్తున్నాను. జ్ఞానాదేవ కైవల్యం, జ్ఞానము వల్లే మోక్షం. జ్ఞానం రావాలంటే నీకు అసలు తపస్సు ఏమిటో చెబుతా. ఇప్పుడు ఏదో కళ్ళు మూసుకుని తిండి మానేసి సరస్వతీ తీరంలో నానా యాతన పడుతూ నువ్వు తపస్సు చేస్తున్నావు. ఆ తపస్సు నిజమైన తపస్సు అవ్వాలంటే నీకు మార్గం చెబుతా. చాలా మంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎందుకు ఫలితం పొందటం లేదంటే చేసేవాడికి చేయించుకునేవాడికి ఇద్దరికీ శాస్త్రం తెలియకపోవడం వల్లే. నీవు ఇప్పుడు తపస్సు చేసినా తపస్సుకి తగిన ఫలితం పొందలేకపోతున్నావు. ఎందుకు పొందలేకపోతున్నావు అంటే చెయ్యవలసిన విధానంలో చేయడం లేదు కనుక. మందు ఉంది, డాక్టర్ గారు ఏం చెబుతాడు, ఆరింటికి వేసుకోమంటే ఆరింటికి వేసుకోవాలి, ఏదన్నా తిని వేసుకోమంటే తినేసుకోవాలి, తినకుండా పరగడుపున వేసుకోవాలంటే పరగడుపున వేసుకోవాలి. అలా డాక్టర్ గారు వైద్యుడు చెప్పిన రీతిలో వేసుకున్న మందు మాత్రమే ఫలితం ఇస్తుంది, కానీ మన ఇష్టం వచ్చినప్పుడు వేసుకుంటే ఉపయోగంలా. హోమియోపతి మాత్రం ఉంది, పొగాకు వాడితే హోమియో పనికిరాదు. కాబట్టి చుట్టా బీడీ సిగరెట్ నోట్లో పెట్టినప్పుడు హోమియోపతి మందు ఇస్తే టక్కున మందు పనిచేయదు. అలాగే ఉపాసన కూడా శాస్త్రరీత్యా చేస్తేనే మనకి ఫలితం వస్తుంది. అందుకని నీకు ఒక విధం చెబుతున్నా విను. శ్రవణం కీర్తనం శంభోర్మననం చ మహత్తరం త్రయం సాధనముక్తం చ విద్యతే వేద సమ్మతము. త్రయం అంటే మూడు, సాధనం సాధనము, మూడు విధములున్నాయి. ఈ మూడు విధానాలు పాటిస్తే అది మీకు మోక్షానికి సాధనం. ముక్తంచ విద్యతే త్రయం సాధనం, త్రయం సాధనం ముక్తం, మూడు రకాల సాధనములు మనకు ఉన్నాయి. ఆ సాధనములు ఎవరు చెప్పారు? తరించడానికి మానవుడికి మోక్షానికి మూడు సాధనములు ఉన్నాయి. నిజమే. ఇంతకీ మూడు సాధనములు చెప్పినవాడు ఎవడు అంటే వేద సమ్మతం, వేదము ప్రతిపాదించిన వేదములలో మానవుడు తరించడానికి మూడు మార్గాలు చెప్పారట. ఎందుకు చెప్పేది పద్మాకర్ గారు అనుకోకండి, అందులో ఉన్నదాన్ని నేను చెబుతున్నా. కాబట్టి చెప్పేవాడు ఎవడైనా వాడు దేనిని చెబుతున్నాడో అది ప్రమాణం మనకి. రోజుకి నోటుకు వచ్చినవాడు వాడు కథ చెప్పేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ధర్మ సందేహాల కార్యక్రమంలో ఒక ఆయనేమో ఏకంగా గుంజీళ్ళు ఎందుకు తీస్తున్నాడంటే విష్ణు చక్రాన్ని గణపతి మింగేసేట, గుంజీళ్ళు తీసేట, ఆ దాంతో విష్ణుమూర్తి వాడు నోట్లోంచి చక్రం బయటకు వచ్చిందిట. ఏది చూపించమండి, ఈ పురాణాల్లో ఎక్కడైనా ఉందేమో మరి. నేను ఎరిగి 18 పురాణాలు 18 ఉపపురాణాల్లో లేదు. నేను ఎరిగి లేదు అంటే ఇంకేమైనా వాడు సొంత పురాణం ఏమన్నా రాసుకోవాలి. అంచేత ఇలాగ ఇక్కడ లోకల్ ఎన్ని కథలండి బాబు బోరిన, ఆయన పిచ్చెక్కిపోతున్నమాట. దేనికి తల ఉండదు, తోక ఉండదు, ఏ పురాణంలోనూ ఉండదు. అందుకే ఈ బాధపడలేక ఎవడ పడితే వాడు చెబితే వినను మంది. తిరుపతిలో భక్తురాలు ఉందిలేండి ఆవిడ, ఆవిడంది ధర్మ సందేహాలు మా గురువు గారు వస్తే తప్ప ఇక విన్నంది అంది, విసిగిపోయి. ఎందుకని? ఎందులో ఉందో చెప్పడం వాడు సొంత పెత్తలతో చెప్పేస్తాడు. ఎందుకు వచ్చింది? వినగా వినగా చివరికి బుద్ధి పోతుందేమోనని ప్రామాణికముగా పలానా తోట ఉన్నది అని చెప్పింది మాత్రమే వింటానని నిర్ణయించుకుందట. అది మోక్షం అంటే. ఎందుకు చెబుతున్నానంటే ఇంత పద్మాకర్ గారైనా ఈ పురాణం చెప్పొచ్చు, కానీ ఇది ఇందులో శ్లోకం ఉండాలి, ఉంటేనే అది ప్రామాణికం. లేకపోతే పద్మాకర్ గారు చెప్పినా తీసి పక్కన పెట్టి, సరదా కోసం పద్మాకర్ గారు చెప్పే కథలు కాదు ప్రామాణికం. శ్లోక రూపములో పురాణములో మీకు చూపించగలిగినవి మాత్రమే ప్రామాణికములు. రెండ్రెళ్ళు నాలుగు అంటే ప్రమాణం ఒప్పుకుంటారుగా, ఎందుకంటే ఎక్కాల పుస్తకాలు అన్నది చెప్పాయి. రెండ్రెళ్ళు నాలుగు అని ఎవడైనా చెబుతాడు, ఇక ప్రమాణం కాదని ఎవడో అండవు. అలాగే ఏదైనా ఒకటి చెబితే అది ప్రమాణం అవ్వాలి. వేదము ప్రమాణముగా మోక్షం పొందడానికి మూడు సాధనములు చెప్పిందిట. అది ఈ 16వ శ్లోక సారాంశం. ఏమిటా మూడు? శ్రవణం, భగవంతుడైన శివుడి కథలు వినడం, అమ్మవారు వచ్చి మొత్తం ఈ పురాణ కథలు భక్తితో వినడం, మొట్టమొదటిది ఏమిటనమాట? శ్రవణం. మీరు చేసేది ఏమిటి ఇప్పుడు? శ్రవణం. ఇక్కడ కూర్చుని వింటున్నారు, లేదా టీవీల్లో వింటున్నారు, లేదా మన శ్రీనివాస్ రికార్డు చేస్తే ఆ రికార్డు క్యాసెట్ ద్వారా వింటున్నారు. మొత్తం మీద శ్రవణం. ఇక రెండవది కీర్తనం. వినేసి మళ్ళీ వదిలేయడం కాకుండా విన్నదానిని పదే పదే తలుచుకోవాలి, అది కీర్తనం. అంటే శివుడి గుణములను కీర్తించాలి, శివుడి కథలు విన్న వాటిని 10 మందికి మళ్ళీ బయటికి వెళ్ళాక చెప్పుకోవాలి. వాడు మా గురువు గారు ఇక చెప్పారు, ఇదిగో ఈ విధమైన దివ్యమైన కథ చెప్పారు, ఈ గుణం చెప్పారు, ఇవి పదే పదే అనుకోవాలి. అసలు కథలు మర్చిపోయి బయటికి వెళ్ళేటప్పుడు ఇవాడు గురువు గారు మెడలో గొలుసు వేసుకున్నారు, నేను నేర్చుకోలేదు, అది నీకెందుకు, నేను గొలుసు వేసుకుంటూ వేసుకుంటాను, లేకపోతే పులుసు వేసుకుంటూ వేసుకుంటాను, నాకు ఇష్టం. అవి మననం చేయవలసిన అవసరంలో, వాటిని కీర్తనం చేయవలసిన అవసరంలా, అవి గొలుసులు పులుసులు కీర్తనం చేస్తే నీ బుర్ర రామకీర్తన పాడిస్తాట యమధర్మరాజు. ఆయనకి కావలసింది ఈ విన్న పురాణ కథలు కీర్తనం చేయటం. ఇక మూడవది మననం. శ్రవణం, కీర్తనం అయ్యాక మననం. మననం అంటే ఏమిటి? లోపల లోపల అనుకోవడం అన్నమాట. పైకి ఇతరులకి చెప్పడం కీర్తన, శివశివ అనుకోవడం పైకి, ఈ కథను ఇతరులకి చెప్పడం, ఇవన్నీ కీర్తనే. మననం ఎవరికీ చెప్పను, లోపల లోపల అనుకుంటాం. గురువుగారు మంత్రం ఇచ్చారు, ఓం నమ శివాయ, ఓం నమ శివ, లోపల లోపల పైకి వినపడకుండా. ఈ కథలో స్తోత్రాలు వచ్చాయి, ఈ కథలో ఉన్న దివ్య విశేషాలు ఉంటాయి, ఆ విశేషాలు ఇతరులతో పంచుకోకుండా నీ అంతటా నువ్వే లోపల లోపల అనుకోవడం, ఇది మానసిక సాధన. ఇది కూడా చాలా గొప్పది, ఉత్తమోత్తమం. ముందు నువ్వు విను, విన్నదాన్ని పదే పదే నోటితో కీర్తించు. నోరు నవ్వంగ హరికీర్తనుడు వడేని అని ఎందుకన్నా అంటే, నోరు నొప్పి పుట్టేలా చెప్పాలన్నమాట, బాగా వద్దన్న చెప్పడమే. రైలు ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా, వాడు విసుక్కున్నా సరే చెప్పేయి, ఏం పర్వాలా. నోరు నొప్పి పుట్టచ్చు, అవతల వాడికి ఆనందం కలిగచ్చు కలగకపోవచ్చు, కానీ నీ ధర్మం ఇది కీర్తనం. అఫ్కోర్స్ అలాగని రాత్రి నిద్రపోతున్నప్పుడు 12 వచ్చేవాళ్ళు అరవద్దు, కానీ మిగతా అన్ని సందర్భాల్లో శుభ్రంగా ఎంత చెబితే అంత వినాలి, విన్నదాన్ని ఇతరులకు చెప్పాలి. మీకు రహస్యం చెప్పనా, విన్నదాని వల్ల వచ్చే ఫలితం కంటే ఇతరులకు చెప్పడం వల్ల వచ్చే ఫలితం 10 రెట్లు పెరుగుతుంది. ఆ తర్వాత లోపల లోపల మననం చేసుకోవడం వల్ల 1000 రెట్లు పెరుగుతుంది. వింటే 1 రూపాయికి 1 రూపాయి ఫలితమే, అది ఇతరులకి చెప్పడం వల్ల 10 రూపాయలు వడ్డీ వస్తుంది ఫలితం. నీది లోపలనుకుంటే ఏకంగా 1000 సహస్ర గుణములు అధికం అన్నాడు. అంటే మొత్తం మీద ఒకదాన్ని మించి ఉత్తరోత్తరం బలీయం అన్నమాట, అది ఒకదాన్ని మించి ఒకటి ఫలితం వస్తుంది. అంటే ఇందులో టాప్ మోస్ట్ ఆర్డర్ మానసికం, మధ్యము నోటితో చెప్పడం, శ్రవణం సాధారణ ఫలితం. అలాగని శ్రవణం లేకపోతే మిగతా లేవు, అది గుర్తుపెట్టుకోండి. అసలంటూ శ్రవణం చేస్తే కదా నువ్వు కీర్తనం చేయగలవు, కీర్తనం చేస్తే కదా లోపల మననం చేయగలవు. కాబట్టి ఈ మూడు అవినాభావ సంబంధం, ఏది లేకపోయినా రెండోది పనిచేయదు మళ్ళీ. కాబట్టి మూడు చెయ్యవలసిందే. అంటే గురువుగారు మననం చేస్తే ఉత్తమం అన్నారు కదండి, ఇంకా మిగతా మానేద్దాం అనుకుంటే అసలు నువ్వు దేన్ని మననం చేస్తావు? ముందు వింటే కదా, అందువల్ల విని తీరాలి. వింటే మననం చెయ్యాలంటే నీకు గుర్తుండాలంటే దాన్ని మళ్ళీ బాగా లోపల స్టాగ్నేట్ చేయడానికి కీర్తనం చెయ్యాలి. అందుకని కీర్తనానికి 2 ఇచ్చారనమాట, 1 2 3 ఆర్డర్. ఈ మూడు లేకపోతే నీకు మోక్షం లేదు. కాబట్టి మూడులో దేనిని తక్కువ చేయక మూడింటిని ఉపయోగించిన వాడు ఈ జన్మతోటే విముక్తి పొందుతాడు. నేను కూడా పూర్వం ఇతర సాధనములు ఎన్నో చేశాను, అచలే మందరే శైలే తపశ్చరణమాచరం, మందర పర్వతం మీద కఠోర తపస్సు చేశాను. ఏది ఎంతో పూర్వం ఈ మూడు తెలియక, ఇది ఎవరెవరికి చెబుతున్నారు? సనత్కుమారుడు వ్యాసుడికి చెబుతున్నాడు, ఒరే నాయన నేను కూడా పూర్వం రకరకాల పెత్తల్లో పడి ఆ ఊరు ఈ ఊరు ఆ పేట ఈ పేట కొత్త సబ్జెక్ట్ అంటూ తిరిగిన వాణ్ణే, పర్వతం మీద మందర పర్వతం మీద కూడా చివరికి కఠోర తపస్సుకు వెళ్ళిన వాణ్ణే, చివరికి విసిగిపోయా, అయితే నాకు అదృష్టం బాగుంది, శివాజ్ఞయ తతఃప్రాప్తో భగవాన్ నందికేశ్వరః, నందీశ్వరుడు నా అదృష్టం వల్ల వచ్చాడు. నా అదృష్టం అనడం కంటే నిజంగా అదృష్టం అనుకోండి, శివుడు ఆజ్ఞాపించగా వచ్చాట. పాపం సనత్కుమారుడు మందర పర్వతం మీద తపస్సు చేస్తున్నాడు. మందర పర్వతం ఇప్పుడు శ్రీలంకలో ఉందిట, త్రింకోమలికి వెళ్ళే రూట్లో మందర పర్వతం ఉంది అంటారు మన పెద్దలు. మన అదృష్టం బాగుండి ఆ పర్వతం అక్కడ ఉంటే శ్రీలంక యాత్రకి వెళ్ళినప్పుడు శుభ్రంగా చూడొచ్చు, మనకి దొరికితేను. అది ఎక్కడుందో తెగ వెతుకుతున్నాను, ఏ కోణంలో ఉందోనని రకరకాల ప్రయత్నాలు చేయగా 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 ఎప్పుడో ఒకప్పుడు దొరక్కపోతుందని ఆశ. మందర పర్వతం ఒకటి, మహేంద్ర పర్వతం ఒకటి, ఈ రెండు పర్వతాలని చూడాలని నా కోరిక. చాలా ఉత్తమోత్తమైన పర్వతాలు అవి. త్రికూట పర్వతం ఎలాగో అదృష్టవశాత్తు అది ఇప్పుడు జార్ఖండ్లో చూసాం. మేము కాశీ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వింధ్యాచలం నుంచి కదా వచ్చినప్పుడమ్మా ప్రజ్వల్యం వైద్యనాథం, వైద్యనాథేశ్వర లింగానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి త్రికూట పర్వతానికి వెళ్ళాం. అలా కొన్ని దివ్య పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల్లో మేరు పర్వతం అంటే కేదారం, బదరీ కేదారాలు మధ్యలో ఉన్న ఆ మేరు పర్వత ప్రాంగణం ఎలాగో చూసాం. బంగారపు కాంతితో మిలమిల్లాడిపోతుంది సూర్యోదయం పడినప్పుడు. ఇంకా అత్యద్భుతమైన పర్వతాలలో చూసి తప్పక తీరవలసిన పర్వతాల్లో మందర పర్వతం, మహేంద్ర పర్వతం. అందులో మందర పర్వతాన్ని పాలసముద్రం మథనం చేయడానికి కవ్వంగా వాడారట. కొందరేమో శ్రీలంకలో ఉందంటున్నారు, కొందరేమో మలేషియాలో ఉందంటున్నారు. ఏమో మన అదృష్టం ఎక్కడుందో వెతుకుతాను, మొత్తం మీద సాధిద్దాం చూద్దాం. అందరం కలిసి సముద్రంలో ఈదుకుంటూ పోదాం, సంసార సముద్రం ఈదుకుంటూ అక్కడికి పోవచ్చు అనమాట. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఆ మందర పర్వతం మీద పిచ్చివాడు పాపం సనత్కుమారుడు తపస్సు చేస్తున్నాడు, వాడికి మోక్షం లేక ఏడుస్తున్నాడు, వాడికి మోక్ష మార్గాన్ని ఉపదేశించమని నందీశ్వరుణ్ణి శివుడు పంపేట. ఆ శివాజ్ఞతో దయాహృదయుడు ప్రమథ గణాధిపతి సర్వసాక్షి భగవంతుడే సాక్షాత్తు అటువంటి దయాళుడు నందికేశ్వరుడు నా దగ్గరకు వచ్చాడు. ఆయన చెప్పాడు నాకు ఏమని, నాయన నేను నందీశ్వరుడనే పేరుతో శివుడికి సాక్షాత్తు వాహనమై తిరుగుతున్నాను, నేను లేకపోతే అసలు ఆలయమే విలువ లేనిది అయిపోవడానికి గల కారణం నా గొప్పతనం కాదు, ఆ పరమేశ్వరుడి కథని శ్రవణం చేశాను, కీర్తనం చేశాను, మననం చేశాను, వేదోక్తమైన ఈ మూడు సాధనాలే నన్నెంత గొప్పవాణ్ణి చేశాయి, ఈ మూడింటిని ఆచరించమని నందీశ్వరుడు నాకు చెప్పాడు, నేను ఆచరించాను, ఫలితం పొందాను, అది నీకు చెబుతున్నా అని సనత్కుమారుడు తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు మా గురువుగారు వ్యాసుడు నాకు చెప్పాడు, నేను మీకు చెప్పాను అని సూత మహర్షి ఋషులకు చెప్పగానే ఋషులు మళ్ళీ అడిగారు, శ్రవణాదిత్రయం సూతం, శ్రవణాదిత్రయం సూత ముక్త్యుపాయస్త్వయేరిత, శ్రవణాదిత్రికే శక్త కిం కృత్వా ముచ్యతే జనః. సూత మహర్షి, శ్రవణం, కీర్తనం, మననం ఈ మూడు మోక్షానికి మార్గము అని చెప్పావు. ఈ మూడింటిని ఆచరించడానికి మానవుడికి శక్తి ఉండదనుకుందాం. కొంతమంది వినగలుగుతారు, కానీ దురదృష్టవశాత్తు కొంతమంది వినలేరు. పాచి పనులు చేసుకునే వాళ్ళు వచ్చి ఈ టైంలో వినలేకపోవచ్చు, వినాలని కోరికున్నా. లేదా దిక్కుమాలిన మొగుడు కొడతాడేమో తిడతాడేమో అని కొంతమంది రాలేకపోవచ్చు, ఏదో కారణాలు ఉంటాయి. లేదా పాపం సీరియల్ పిచ్చవాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితం అంతా యావత్ జీవితం సీరియల్స్కి గడుపుతారు. ఇలాంటి దురదృష్ట జీవులు శ్రవణం చెయ్యలేరు. ఎప్పుడైతే వినరో, వినకపోతే అది కీర్తనం చేసే అవకాశం లేదు, కీర్తనం చెయ్యకపోతే ఇక మననం ఎక్కడున్నది. అలాంటి వాడికి మోక్షం పొందే అర్హత ఉందా లేదా? ఏ కర్మని ఆచరిస్తే మానవుడు సులభంగా మోక్షం పొందుతాడు అనగా, అప్పుడు చెప్పాడు ఆయన, అసలు లింగ పురాణం ఇలా మొదలైందనమాట. శ్రవణాదిత్రికే అశక్త లింగం బేరల్ చ శంకరం సంస్థాప్య నిత్యమభ్యర్చ్య తరేత్ సంసార సాగరం. మంచి మాట అడిగారు ఋషులారా. అందరూ పురాణాలు వినలేకపోవచ్చు, అందరూ విన్న వాటిని కీర్తన చెయ్యలేకపోవచ్చు, మననం చెయ్యలేకపోవచ్చు. ఈ మూడింటి యందు అశక్త, అశక్తుడైన వాడు, అవి చేసే ఓపిక లేనివాడు శివుణ్ణి శివలింగ రూపంలో పూజ చేస్తే ఈ జన్మలో మోక్షం పొందుతాడు. అదనమాట లింగం అంటే లింగ రూపములో. రెండవది బేరం అంటే ఆకారం, విగ్రహ రూపం. బేరము అనగా విగ్రహం. విష్ణుమూర్తికి అమ్మవార్లకి విగ్రహం ఉంటుంది, శివుడికి ఇటు బేరం అంటే విగ్రహము ఉన్నది, లింగము ఉన్నది, రెండింటిలోనూ పూజ చెయ్యొచ్చు. కానీ ఈ రెండింటిలోనూ విగ్రహము కంటే లింగమునకే విలువ ఎక్కువ. శివుడికి విగ్రహారాధన కంటే లింగారాధన కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితం ఇప్పిస్తుంది మనకి. శివ విగ్రహానికి ఇప్పుడు ఇందులో ఈ లింగ పురాణం మీద మనకి చూడండి, శివుడి బొమ్మ కనబడుతోంది. అలాంటి బొమ్మలతో ఉన్నటువంటి ఆలయాలు కూడా ఉన్నాయి, కానీ తక్కువగా ఉంటాయి. అలా విగ్రహానికి పూజ చేస్తే ఎంత ఫలితమే వస్తే, కొంచెమే వస్తే, అదే లింగంలో పూజిస్తే అనంత ఫలితం వస్తుంది. అందువల్ల శివుణ్ణి ఇటు లింగంలోనూ మూర్తిలోనూ ఆవాహన చేసి ప్రతిదినము అర్చిస్తే సంసార సముద్రం అవలీలగా దాటతాడు, చాలా తేలిగ్గా దాటేస్తాడు. సంసారం అనేది ఒక సముద్రం, ఇది దాటడం అంత తేలిక కాదని మీకు చాలాసార్లు చెప్పాను. సంసారం అనేది ఒక భయంకర సముద్రం, ఈ సముద్రం దాటడం చాలా కష్టం. మామూలు సముద్రం అంటే పెద్ద ఓడ ఎక్కి దాటచ్చు అదృష్టం బాగుంటే, లేదా ఓడ పగిలి చావచ్చు. కానీ సంసార సముద్రం అసలు దాటడమే కష్టం. సంసార సముద్రం దాటడానికి మాత్రం శివలింగార్చన తప్పదు. శక్తి వంచన లేకుండా, శక్తికి మించకుండా. ఒక వ్యక్తి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేయకూడదు, 50 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి 50 రూపాయలు దాచుకోవాలట. అలా శక్తిని మించకూడదు, వంచన లేకుండా. అంటే 100,000 రూపాయలు ఉండి అందులో 1 రూపాయి జేబులో పెట్టి వెళ్ళిపోతే ఎలాగా అంచేత. 1 రూపాయల దగ్గర ఉన్నవాడు 10 రూపాయలకైతే చేతిలో పెట్టి నమస్కారం చేసిపోతే అది వంచన. పాపం 10 రూపాయలే ఉన్న రాముడు 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతే అది కొంచెం శక్తికి మించి. 10 రూపాయలు ఉన్నవాడు కనీసం 1 రూపాయినా మిగుల్చుకుని వెళ్ళాలి ఇంటికి వెళ్ళేటప్పుడు. అంచేత 1 రూపాయినా అట్టే పెట్టుకోవాలి. అబ్బాయి శక్తి మించకూడదు, శక్తి వంచన లేకూడదు. ఇప్పుడు ఏమని చెప్పాడు చూడండి, యథాబలం అవంచయం అంటే నీ బలాన్ని బట్టి మరీ ఎక్కువ పెట్టకు, తక్కువ పెట్టకు. అది లింగం అవ్వచ్చు, మూర్తి అవ్వచ్చు, మొత్తం మీద నీ డబ్బు ఖర్చు పెట్టి పూజ చేసుకో. ఈ శివలింగాన్ని, శివ విగ్రహాన్ని పూజ చెయ్యడానికి ఏమేం మార్గాలు అనుసరించాలి? మండపం, గోపురం, తీర్థం, మఠం, క్షేత్రం, తథోత్సవం, వస్త్రం, గంధం చ, మాల్యం చ, ధూపం, దీపం చ, భక్తితః. మండపం, గోపురం, ఈ రెండింటిలో నీ ఇష్టం, ఏదో ఒకదాన్ని ప్రదేశానికి వెళ్ళు. సాధారణంగా అక్కడ ఉన్నది మీకు గాలి గోపురం కనబడుతోంది కదా, గోపురం దగ్గర కూడా శివార్చన చెయ్యొచ్చు. సరే మండపాల్లో, ఇవి ఆలయాల్లో, ఆలయాలు లేని చోట నువ్వే ఆలయం కట్టుకో. ఆలయం కట్టడం అంటే ఇంత పెద్ద బిల్డింగే కట్టక్కర్లా. ఒక నదీ తీరంలో, జలాశయ తీరంలో ఓ ఇసుకతోటో మట్టితోటో దేనితోటో ఒక లింగాన్ని తయారు చేసుకుని పూజ చేస్తే అది కూడా ఆలయమే అన్నాడు ఏకంగా. అందుకే క్షేత్రాల్లో ఏం చేస్తున్నాం, నదీ తీరాల్లో మట్టితోటో ఇసుకతోటో దేనితోటో దాంతో లింగం తయారు చేసి పూజ చేసి మళ్ళీ నదిలో కలిపేస్తాం. ఇది కూడా ఒక శివక్షేత్రమే, క్షేత్రము అన్నారు తప్ప ఆలయమే అనలా. అంచేత మండపము, గోపురము, లేకపోతే జలాశయం దగ్గర, మఠంలోనూ, మొత్తం మీద ఎక్కడో తర్వాత శివుడికి వచ్చిన క్షేత్రం ఒక లింగం ఏర్పాటు చేసుకుని ఉత్సవం చెయ్యి. ధూపదీప నైవేద్యాలు ఇయ్యి, చక్క అంబికా దర్బారుపతి వెలిగించు, వస్త్రం ఇయ్యి, గంధం ఇయ్యి, పుష్పమాలికలు సమర్పించు, ఇవన్నీ భక్తితో ఇవ్వాలి. స్వామివారికి ఆకరణ అపూపాలతో అంటే పిండి వంటలతో నైవేద్యం పెట్టు, పచ్చళ్లతో కూడా పెట్టమన్నాడు. అది ఆశ్చర్యం. నేను ఇంతవరకు మామూలుగా పిండి వంటలు అవే అంటాడా, ఇందులో సుస్పష్టంగా అపూప వ్యంజన ఈర్యుతం. అపూపములంటే పిండి వంటలు, వ్యంజనములంటే పచ్చళ్ళు అనమాట. ఆవకాయ బద్దలు, మాగాయ బద్దలు, కొబ్బరికాయ పచ్చడి, దబ్బకాయ పచ్చడి, ఇలాంటివన్నీ కూడా, గోంగూర పచ్చడి, ఎన్నుంటే అన్నీ కూడా శుభ్ర, దోసకాయ పచ్చడి, ఎన్నీ తీసుకొచ్చు. ఈ మధ్యన ఒక ఆవిడ మంచి అద్భుతమైన రుచి కలిగిన పచ్చడి వేసి పెడితే ఏమిటమ్మా అని పచ్చడి అదిగా. ఆవిడ చెప్పింది ఆనపకాయ గింజల పచ్చడి. అది ఆనపకాయ ముదిరిపోతే అందులోంచి గింజలు తీసేసి ఆ గింజలతో కూడా పచ్చడి చేస్తే అద్భుతం పోరిన ఆయన. ఈ లోకంలో దేంతో అయినా పచ్చడి చేయొచ్చు. నిజంగా చెబుతాను, ఒక ఆవిడ పచ్చడి వేస్తే ఓ పచ్చడి చాలా రుచిగా ఉంటే ఈ పచ్చడి ఏమిటని అడిగితే పచ్చగడ్డి పచ్చడి అంది ఆవిడ. దొడ్లో పచ్చగడ్డిని కూడా బాగా చక్కగా నూరి
అద్భుతంగా పత్తర చేసింది. చివరికి గడ్డి కూడా తినిపిస్తారు కొంతమంది గురువుగారి చేత. రామచంద్ర నానాగడ్డి గరిపిస్తున్నారు నా చేత కూడా. మీరు కూడా శుభ్రంగా తింటే నాకు మరీ ఆనందం. నేను ఒక్కడిని ఎందుకు తింటాం, నాకు చెప్పకుండా వేసినప్పుడు మీకు చెప్పి కూడా గడ్డి పత్తరి ఎంత రుచి అనుకుంటున్నారండి? అమ్మో ఒక్కొక్కప్పుడు గడ్డి పత్తడి కూడా రుచిగా ఉంటుంది. అలాగని రోజు ఇక గురువుగారికి గడ్డి పత్తడి రుచి అని ఇంటికి రాగానే మిగతా మానేసి గడ్డి పత్తరి వేసి పెట్టారు. ఆకలి వేసినప్పుడు ఏదైనా తినచో రాజుగారు ఆ అడవికి వేటకు వెళ్ళాడు. వంటవాణ్ణి కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆ పూట అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు. దాంతో ఈ పరివారానికి వంట సామాగ్రికి దూరం అయిపోయింది. ఇక రాజుగారికి ఆకలి తట్టుకోలేకపోతున్నాడు. కూడా ఉన్న వంటవాడు అన్నాడు, ఈ సామాగ్రి అంతా ఎక్కడో దూరంగా ఉండిపోయింది రాజావారు, ఏం పెట్టనండి అన్నట. ఇంతలో అక్కడ ఒక తాటాకు గుడిసి కనపడింది ఆ అడవిలో. ఈ వంటవాడు రాజుగారు ఆ తాటాకు గుడిసి దగ్గరికి వెళ్ళగానే ఆ లోపల ముసలావాడు చూశారు, రే పాప ఆకలితో ఉన్నారా, రెండని కూర్చోబెట్టి కాస్త అన్నం వండి ఓ మంచి పచ్చడి వేసి అన్నం పెట్టింది. శుభ్రంగా తినేసి రాజుగారు ఆ రుచి తట్టుకోలేక, ఏం పచ్చడి, ఏం పచ్చడి, ఇందుకు ఏం పచ్చడి అమ్మా ఇది అని అడిగాడు. ఏం చెప్పను మహారాజా, మీరు వచ్చారు ఇక్కడ సమయానికి ఏం లేవు, అందుకని గడ్డి పచ్చడే నూరి చేసి పెట్టానండి. గడ్డి కూడా బాగా పోపు పెట్టింది, నా టాపు లేచిపోయి పోపు పెడితే చాలా రుచిగా ఉంటుంది. ఆ పోపు వేసి రుబ్బేసి పెట్టానండి అనగానే సంతోషంతో మెడలో ఉన్న గొలుసు, ఆయన ఈ గొలుసు కాదు, ఆయన దగ్గర ఉన్న వాయించి నెక్లెస్ వాడు తీసి ఇచ్చేశాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీజా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.